అందరూ కూడా ఈ సహవాసం కొరకు ప్రార్థన చేయడానికి ఆశపడదాం. దేవుని వాక్యం వెతుకొద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించేవాడను. మృతుడనై తిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన జీవితాన్ని చదువుతా ఉన్నాం ప్రకటన గ్రంథంలో. ఆ శరీరధారిగా ఉన్నప్పుడు యేసయ్య ఏమై ఉన్నారో 4 సువార్తలో చూడగలుగుతాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో ఆయన యొక్క ఆరోహణాన్ని చూడగలుగుతాం. ఆయన జననము, జీవితము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము మనం ఈ క్రమంలో చదువుతాం. ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు ప్రభుని ఎట్లా పరిచయం చేస్తుందంటే, ఆరోహణమైన ప్రభు పరలోకంలో ఏమై ఉన్నాడు, మనం ఆరాధిస్తున్న ఈ ప్రభు పరలోకంలో ఏమై ఉన్నాడు. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న జీవితాన్ని చూడడం ద్వారా, ఒకవేళ పూర్వపరం అర్థం కాకపోతే, భూమి మీదకి రావడానికి ముందు ఆయన ఏమై ఉన్నాడు అర్థం కాకపోతే, భూమిని విడిచిన తర్వాత ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు అర్థం కాకపోతే, యేసుక్రీస్తులో మనం దైవాన్ని చూడలేం, ఆయన దేవుడిగా మనం చూడలేం. ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు ప్రభుని ఎట్లా వివరిస్తుందంటే, 18వ వచనం, మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. ఈజ్ ద ఆల్ఫా, ఈజ్ ద ఒమేగా. ఆది ఆయనే, అంతం ఆయనే. ఆద్యాంతరహితుడు, ఎల్లవేళ సజీవుడు. ప్రతి తరంలో, భూతవర్తమాన భవిష్యత్ కాలాల్లో సజీవుడు ఆయన్ని అలాగే మనం చూడగలుగుతాం. 8వ వచనంలో అలాగే రాయబడింది, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండేవాడు నేనే అని సర్వాధికారియు దేవునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుని నామంలో మనం కూడుకున్నాం. ఆ యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి, అది ప్రతిరోజు ఆరాధించడానికి, ప్రతిరోజు ఆయన స్వరం వినడానికి, ప్రతిరోజు ఆయన సంఘంతో గడపడానికి, ఆ సంఘానికి ఆయన శిరసు, ఆ సంఘం ద్వారా ఆయన పనిచేస్తాడు. ఆయన మనల్ని వాడుకోవడానికి, ఒక సంఘముగా కట్టుబడడానికి మనం ఇష్టపడ్డాం. కాబట్టి ఇదేదో ఒక మనిషి కొరకు కాదు, ఒక సంస్థ కొరకు కాదు, ఇదేదో బాగుంది అని మనం చేయట్లా. మనం ఆ పునరుద్ధానుడైన ప్రభు, సింహాసనాశినుడైన ప్రభు, సర్వయుగాలలో సజీవుడిగా ఉండు ప్రభు, ఆద్యాంతాలు లేని ప్రభు, ఆయన్ని ఆరాధించడానికి మన ఈ మంచి పనికి పూనుకున్నాం. 18వ వచనంలో మరో మాట రాయబడింది, మృతుడు నైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. ఆయన ఇంకెప్పటికీ మరణించడు, మరణం లేనివాడు, యుగ యుగాలు సజీవుడు, యుగ యుగాలు సజీవుడు. జయకుమార్ అన్న గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు రీసెంట్ గా కరోనా సమయంలో అక్క చనిపోయింది, నిద్రించింది, ప్రభుని కలుసుకున్నారు, అన్న బ్రెయిన్ స్ట్రోక్ గుండా వెళ్లాల్సి వచ్చింది. మనం విన్నాం, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆవిడ కూడా మంచి ఎంప్లాయ్, పిల్లలిద్దరూ ఫారంలో సెటిల్ అయిపోయారు, అమ్మ నాన్న కూడా ఎట్ఐ టీచర్లు, చాలా బాగుంది. కానీ బట్ అన్నిట్లో కనబడుతున్న విషాద ఛాయలు ఏంటంటే, ఏది శాశ్వతం, ఏది నిత్యం, ఏది నిలిచేది, ఏది తెలివైన నిర్ణయం. దేవుని బిడ్డలుగా వాక్యపు వెలుగులో మనం మరణాన్ని చూసి భయపడేవారం కాము, కానీ మరణాన్ని ఓడించే మార్గాన్ని ఎరిగిన వారు, మరణాన్ని ఎలా దాటాలో ఎరిగిన వారు, మరణాన్ని దుఃఖంగా కాకుండా భాగ్యంగా, అది నిరీక్షణ ఆధారముగా మనం ఎరిగిన వారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గంభీరంగా మాట్లాడుతున్న మాటలవే, మాటి మాటికి తన చావు కోసం మాట్లాడతాడు. ఆయన చావు కోసం మాట్లాడుతున్న ఈ రోజు కూడా నిటూర్పుతో మాట్లాడలా, విషాద వదనంతో మాట్లాడలా, సంతోషంగా మాట్లాడాడు. పేతురు ఆయన అందరిలాగే అదే మాట, మీరు ఎల్లకాలం ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి, ఉంటారు, మీకేం కాదు అని మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు కోపడ్డాడు, సాతానా అన్నాడు. కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభుని పునరుద్ధానుడైన ప్రభు అని ఎరగాలని జ్ఞాపకం చేస్తున్నా. మనం పునరుద్ధానుడైన ప్రభుని ఆరాధిస్తున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. పౌలు భక్తుడు ఎట్లాంటివాడంటే ఆయన మతాశక్తి కలిగిన వాడు. ఆయన మతాశక్తి చాలా తీవ్రంగా ఉంది. ఎంత తీవ్రంగా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే మతోన్మాది, ఉగ్రవాది. ఆయన మతాన్ని వెంబడించకపోతే చంపుతాను అనే రకం. అట్లాంటి వాడు ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడో మనం ఫిలిప్పి పత్రిక చదవాలి. ఫిలిప్పి పత్రిక అర్థమైతే పౌలును దేవుడు ఎలా దర్శించాడు, పౌలు ఎలాంటి పునాది మీద తన విశ్వాస జీవితాన్ని కట్టుకున్నాడో మనకు అర్థమైతే తప్పకుండా రోగం మన జీవితంలో, మరణం మన జీవితంలో, అది నష్టంగా కష్టంగా మనం చూడలేం, దాన్ని సరైన వాక్యపు వెలుగులో చూడగలుగుతాం, వాక్యపు వెలుగులో చూడగలుగుతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వంశాన్ని బట్టి, పుట్టుకను బట్టి, గోత్రాన్ని బట్టి చాలా గొప్పవాడు. ఆయన రోమా పౌరుషత్వాన్ని కూడా కలిగిన వాడు, ఆయనకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, ఆయనకి యూదా పౌరుషత్వం ఉంది, రోమా పౌరుషత్వం కూడా ఉంది. అవన్నీ మాట్లాడుతున్నాడు. అవన్నీ మాట్లాడుతూ ఆయన 7వ వచనంలో ఇలా అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. భూమి మీద 8వ దినాన సున్నతి పొందాను, నేను గమలియేలు పాదాల వద్ద ధర్మశాస్త్రాన్ని పఠించాను, నేను ఇస్రాయేల్ వంశపు వాడును, హెబ్రీల సంతానానికి చెందినవాడిని, ఇవన్నీ చెప్పాడు. చాలా పెద్ద చిట్టా ఉంది, చాలా పెద్ద డిగ్రీలున్నాయి, అవన్నీ చెప్పాడు. అవన్నీ చెప్పి ఆయన అంటాడు, వీటన్నిటినీ నేను కన్సిడర్ చేయట్లేదు, ఇవేవీ కూడా లాభాలు అనుకోవట్లేదు, వీటిని బట్టి నేను అతిశయించట్లేదు. కష్టపడి చదువుకున్న ఈ తత్వజ్ఞానం, పుట్టుకతో సంపాదించుకున్న పౌరుషత్వం, ఏది కూడా నాకు లాభం అనుకోవట్లేదు, వాటిని నష్టాలుగా ఎంచుకోవడానికి కూడా ఇష్టపడిపోతున్నాను అన్నాడు. ఎందుకు వాటన్నిటినీ పట్టించుకోవట్లేదంటే అసలైంది దొరికింది ఆయనకి. ఏంటి అసలైంది? కింద ఇలా రాస్తాడు 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై. యేసు వీటన్నిటికంటే అతిశ్రేష్టమైన వాడు. ఏవేవి లాభంగా కనబడ్డాయో అవన్నీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయనకి దిగదుడుకులా కనబడతా ఉంది. వీటన్నిటికంటే అతిశ్రేష్టమైన వాడు యేసు, యేసును గూర్చిన జ్ఞానం అని మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని చున్నాను. నీకు నీ బ్యాక్గ్రౌండ్ కావాలా, నీకు ఏసేయ కావాలంటే ఏమాత్రం ఆలోచించకుండా నాకు ఏసే కావాలి అంటాడు. నీకు ఏసే కావాలి అనుకుంటే ఏ యూదులైతే నిన్ను బలా పౌల అన్నారో వారు నిన్ను చంపడానికి కేకలేస్తారు, ఓకేనా? ఓకే, యేసుక్రీస్తు ప్రభును కావాలనుకుంటే ఎవరైతే నీకు అధికారం ఇచ్చారో వాళ్ళే నిన్ను చంపడానికి వాళ్ళ అధికారాన్ని కూడా వాడతారు, ఓకేనా? ఓకే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే ఇప్పుడు దాకా నీకున్నవన్నీ జీరో అయిపోతాయి, ఓకేనా? ఓకే అంటాడు. ఏం బాబు అంటే, నా యేసు వాటన్నిటికంటే చాలా శ్రేష్టమైన వాడు అంటున్నాడు పౌలు. పౌలే కాదు, హెబ్రీ గ్రంథకర్త ఇలా రాస్తున్నాడు, హెబ్రి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో మోషేను దేవుడు దర్శించాడు. మోషే దగ్గర కూడా ఇట్లాంటి ఆప్షన్ ఉంది, ఐగుప్తు, ద ఏన్షియంట్ సివిలైజ్డ్ నేషన్, అది గొప్ప ఘనత ఉన్న దేశాలు ఒక ఎత్తు, ఐగుప్తు దేశం ఒక ఎత్తు. ఆ ఐగుప్తు రాజ్యానికి రాజయ్యే భాగ్యం మోషేకి దక్కింది. మోషే ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, యేసు కావాలా, సింహాసనం కావాలా. పొరపాటున యేసు కావాలన్నావా, ఐగుప్తు సింహాసనం పోతుంది, అధికారం పోతుంది, ఐగుప్తు ధనం పోతుంది, ఐగుప్తు రాజుల వరుసలో నీ పేరు రాయబడాలి, అవి పోతాయి అన్న మాట దగ్గర ఆయన ఎట్లా నిర్ణయం తీసుకున్నాడో హెబ్రి పత్రిక 11వ 24వ వచనంలో ఆయన తీసుకున్న నిర్ణయం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకున్నాడు. యేసే నాకు కావాలి, సింహాసనం వద్దు అన్నాడు. యేసుతో శ్రమ పడతానంటున్నాడు, ఐగుప్తులో భోగభాగ్యాలు వద్దు అనుకుంటున్నాడు. ఏమైందంటే, యేసు ఎంత శ్రేష్టమైన వాడో మోషేకి అర్థమయ్యాడు, పౌలుకి అర్థమయ్యాడు. ప్రియ దేవుని సంగమా, మనకి యేసుక్రీస్తు ప్రభు ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత విశేషమైన వాడో అర్థమైతే మనం దేని కారణం చేతనో ఈ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభుని, ఈ పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభుని, ఈ మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభుని అలక్ష్యం చేయలేం, అలక్ష్యం చేయలేం. కాబట్టి మనం భక్తుల జీవితాల్లో నుంచి వారికి యేసుక్రీస్తు ప్రభు ఎలా అర్థమయ్యాడో మనకు అర్థమైతే మనం ఆ స్థాయిలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాం. కాబట్టి నేను ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నా. ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. యేసు కోసం సమస్తాన్ని కోల్పోతాను అన్నాడు. ఎందుకు అట్లాగా? ఏముంది యేసులో? ఏముందని ఆయన అంత నష్టానికి ఓర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు? 10వ వచనంలో ఇంకా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని. వెల ఎంతైనా, నష్టం ఎంతైనా, కష్టం ఎంతైనా, ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానం కలగాలి. ఆ పునరుద్ధానం కలగాలంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కలుగుతుంది. ఆయనే పునరుద్ధానం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడుతున్నాడు, నేనే పునరుద్ధానం, నేనే జీవం. పునర్జన్మ కాదు పునరుద్ధానం అంటే, మరో జన్మ కాదు, ఒకటే జీవితం, రెండు స్థాయిలు. అల్పమైన స్థాయి కాదు, శాశ్వతమైన యుగాలు జీవించే ఆ స్థాయి యేసు ద్వారా మాత్రమే నేను సంపాదించుకోగలుగుతాను అని అర్థమయ్యి, ఏ విధము చేతనైనను, ఎంత నష్టమైనను, ఎంత కష్టమైనను, మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మాట మాట్లాడుతున్నాడు. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను, సమస్తమును నేను కోల్పోతాను అన్నాడు. కింద అదే 3వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం చివరి మాట 21వ వచనం. 21వ వచనం, సమస్తమును తనకు లోపరచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన సమస్తం మీద అధికారి, ఆయన సర్వాధికారి, ఆయన దూతల కంటే పై అధికారం పొందినవాడు. ఆయన మత్తయి 28:18లో మాట్లాడుతున్నాడు, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఆ సర్వాధికారి అయిన ప్రభు మనకేం చేస్తాడు అని మాట్లాడుతున్నాడు. సమస్తమును తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఈ మట్టి శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. నేల మట్టి నుంచి దేహాన్ని నిర్మిస్తే మనకు దేహం వచ్చింది. ఈ దేహానికి కూడా చాలా అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం. కానీ ఈ శక్తి పరిమితం. కానీ మహిమా శరీరానికి ఉన్న అపరిమితమైన శక్తి, మహిమా శరీరానికి ఉన్న అపరిమితమైన శక్తి అది ఇవ్వడానికి ఆయన సమర్థుడు. మట్టికి మనిషి రూపాన్ని ఇచ్చినవాడు మనిషికి మహిమా శరీరాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు. అది బోధించాడు ఆయన, దాన్ని వాగ్దానం చేశాడు ఆయన, దాన్ని చూపించాడు ఆయన. అదే మన విశ్వాసమని ఆయన బలముగా నమ్మి బోధిస్తా ఉన్నాడు. పౌలును విచారణ సభలో నిలబెట్టి, బాబు ఏంటి, ఏమంటావు నీ సంగతి, అందరిలాగా నువ్వు ఎంతో కాముగా ఉంటలేదు, ఎందుకెట్లాగా నువ్వు కలవరం సృష్టిస్తా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటో చెప్పు అని అడిగారు. పౌలు బాహాటంగా సభ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అపోస్తుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం. కాబట్టి ఆయన సంజయసిస్తా ఉన్నాడు. పౌలు 1వ వచనం, పౌలు మహాసభ వారిని తీరు చూచి, సహోదరులరా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటుందని చెప్పాను. నేను బాగున్నాను, నేనేం తప్పు చేయట్లేదు అని మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు నిన్ను ఈ సభలోకి తీసుకొచ్చారన్న మాట దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. 6వ వచనం, వారిలో ఒక భాగము సద్దూకైలను మరి ఒక భాగము పరిసయ్యులు ఉన్నట్లు పౌలు గ్రహించి, సహోదరులరా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడును, మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుద్ధానముల గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. ఎందుకు నేను ఇలా నిలబడ్డానంటే, మృతుల పునరుద్ధానము గూర్చే నేను నమ్మాను కాబట్టి, బోధిస్తున్నాను కాబట్టి నన్ను విచారిస్తున్నారు అన్నాడు. ఆ మాట మీద మనసు పెట్టాలి. మనకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నాను. ప్రాణాల మీద ఎనిగి తెచ్చుకున్నాడు. ఎందుకు ప్రాణాలు? తను నేను ప్రాణార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు. చరిత్రలో పౌలు చిరఛేదనం చేయబడ్డాడు. ఆయన చనిపోలా చంపబడ్డాడు. ఎందుకు అంటే ఆయనకి యేసు ఎంత విశేషమైన వాడో అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన పునరుద్ధాన జీవితం ఎంత గొప్పదో అర్థమైంది. దాని కొరకు ఆయన ఈ బలమైన తీర్మానంతో కొనసాగినట్లుగా వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. నేను మన కళ్ళ ముందు చాలా మంది చనిపోతా ఉన్న వయసు తక్కువ కాలంలోనే తక్కువ వయసులో చనిపోతా ఉన్నా చాలా మంది భయంకరమైన రోగాలు, క్యాన్సర్ లాంటి రోగాలకు, స్ట్రోక్స్ లాంటి ప్రాబ్లమ్స్ కి ఈ సఫర్ అవుతా ఉన్నా కళ్ళ ముందు మనం చూస్తా ఉన్నా. విశ్వాసులుగా ఉండి గుండెలు బాదుకునేవారుగా ఉన్నాం కానీ మనకున్న నిరీక్షణ, మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మార్చగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు. అది మన నిరీక్షణ. పునరుద్ధానం అన్న నిరీక్షణ.
కాబట్టి జ్ఞానవంతులు, వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్యాన్ని చదువుతూ ఉన్నవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఈ జీవిత కాలం మటుకే మా పిఆర్సీలు, మా టీఏలు, మా ఇంక్రిమెంట్లు, మా ర్యాంకులు, మా ఆస్తులు, వాటి కొరకు మా ఆరోగ్యము, వాటి కొరకు మాత్రమే ఆలోచించేవారుగా, నిరీక్షించేవారుగా మనం ఉంటే మనం నిరీక్షణ కలిగిన వారమే కాము. మన విశ్వాసం ప్రశ్నార్థకం, దాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్న మనం ఆయన ప్రకటన గ్రంథంలో ఎలా కనబడుతున్నారంటే, అమృత నుంచి తిని గాని ఇదిగో నేను యుగయుగాలు సజీవుడును, మరణం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నేనుండు స్థలంలో మిమ్మల్ని కూడా నేను తీసుకుపోతాను మరలా వచ్చి. ఇదే కదా యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించిన బోధ, మనకు బోధించిన బోధ. బైబిల్ స్టడీలో మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం బైబిల్ స్టడీ చేస్తా ఉన్నాం. పెద్ద ప్రశ్న, నిన్న బైబిల్ స్టడీ కూడా జరిగింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. సాతానుకి మన ప్రాణం తీసే అధికారం ఉంటుందా? అది పెద్ద ప్రశ్న. నేను బాగా చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే, మన ప్రాణానికి వాడికి అధికారం లేదు, మన ప్రాణం తీయాలంటే దేవుడు వాడికి అధికారం ఇవ్వాలి. కారణం ఏంటంటే, యోగ జీవితంలో ప్రాణం తీయడానికి అధికారం దేవుడు ఇవ్వలేదుగా, అట్లాగే మన ప్రాణాల మీద కూడా దేవుడు అధికారం ఇవ్వడు. కానీ బైబిల్ చదువుతా ఉంటే లోకంలో చూస్తేనేమో ఉరిపోసుకుంటున్నారు, తాగి యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు, ఎంతో మంది భయంకరమైన మరణాల కోసం వింటా ఉన్నాం, భయంకరమైన మరణాల కోసం వింటున్నాం. బైబిల్ చదువుతా ఉంటే బైబిల్ అంటున్న కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, దేవుని స్వాధీనంలో ఉన్నవారు, దేవుని రక్షణ పొంది యేసుక్రీస్తు ప్రభును వెంబడిస్తున్నవారు. ఆతాను తండ్రిగా వాళ్ళకుండడు, యేసుక్రీస్తు ప్రభుని ఎరగనివారు, సువార్త నమ్మని వారు, రక్షణ అనుభవంలోకి రానివారు, ఎవరు వాళ్ళని మోసం చేశారు, ఎవరు వాళ్ళ కళ్ళ గంతలు కట్టింది, ఎవరిని వారిని ఆటంకపరుస్తుంది అంటే వారి తండ్రి ఎవరట? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మరి వాడు ఏం చేస్తాడు పిల్లల్ని, వాడు నమ్ముకున్న వాళ్ళని ఏం చేస్తాడు? మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు, వాడు పాపాలు చేపిస్తాడు, దురాశ గర్భం కానీ ధరించి పాపమును కంటుంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. వాడు మామూలుగా చంపుడు, మనల్ని పాడి చేసి చంపుతాడు, వాడు పాపంలో నెట్టి చంపుతాడు. ఎందుకు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే వారు దాన్ని ఎంజాయ్ అంటారు. దేవుని వాక్యం అంటుంది అది ఎంజాయ్మెంట్ కాదు, అది ఎంజాయ్మెంట్ కాదు, అది దురాశ నెరవేర్చుకోవటం. దురాశ నెరవేర్చుకోవటం పాపపు జీవితం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న జీవితం ఏమో కలర్లెస్గా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న జీవితం ఏమో చాలా కలర్ఫుల్గా ఉంటుంది అని పాపం ఇష్టపడుతున్నావు చెప్పొచ్చుగాక. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే దురాశలు నెట్టుతాడు. తర్వాత ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు పని వాడు కసాయి, వాడు మరణం రావడానికి కారణం వాడే, మరణం రావడానికి కారణం వాడే, పాపంలో నెట్టి పాపంలో ముంచి తర్వాత చంపుతాడు. ఎట్లాగా యూదాన్ని ఎట్లా చంపాడు, ఇస్కరీతు యూదాను మామూలుగా చంపితే యూదా దేవుడి వద్దకు వెళ్తాడు, నిశ్చత్వంలో ఉంటాడు, కానీ పాపం చేయించి చంపాలి. అది వాడు పన్నాగం, అది వాడు పన్నాగం. ప్రకటన గ్రంథంలో మరొక మాట రాయబడింది, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము మనం 14 వచనాన్ని చదువు 15 వచనాన్ని చదవాలి. 15 వచనం 2వ భాగం చదువుతా ఉన్నాను. ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. ఆ పై మాట, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చెయ్యని వారిని హతము చేయునట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడును. నమస్కారం చేయని వారిని హతము చేసే వాడిగా వాడు కనబడుతున్నాడు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన మాట, సాతాను మరణం యొక్క బలం గలవాడు, మరణం యొక్క అధికారం కలిగిన వాడు. కాబట్టి వాడు హంతకుడు. దేవుని బిడలుగా రక్షణ పొందిన మనకి ఇవ్వబడ్డ గొప్ప వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము వాక్యాన్ని మనం చదివితే 10వ అధ్యాయము 28, 27, 28, 29 నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవాన్నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటి నా చేతిలో నుంచి అపహరింపడు, వాటి నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుంచి ఎవడునూ వాటిని అపహరింపలేడు. మనం సాతాను అధికారంలో ఉండకుండా దేవుని అధికారం ఉండడానికి ఇష్టపడమంటే ఆయన వెంబడించాలి. ఆయన కాపరి, మన గొర్రెలు. ఆయన మనల్ని మేపుతాడు, కాపాడుతాడు, భుజాన మోస్తాడు. ఆయన అంటున్నాడు, వాటికి నేను నిత్య జీవం ఇస్తాను, ఏ దొంగ నా చేతిలోంచి వాటిని అపహరింపలేడు, నా తండ్రి చేతిలోంచి వాటిని అపహరింపలేడు. ప్రశ్న ఏంటంటే, మనం ఆయన వెంబడిస్తున్నామా? మనం ఆయన చేతిలోనే ఉన్నామా? ఆయన భద్రతలోనే ఉన్నామా? ఆయన భద్రతలో లేకపోతే సాతాను అధికారంలో ఉన్నట్టు. ఖచ్చితంగా ఫిజికల్ డెత్ వాడికి పెద్ద మ్యాటర్ కాదు. వాడి బలం ఏంటంటే 2వ మరణం. వాడి బలం ఏంటంటే పాపం. వాడు పాపం చేయించడానికి తాపత్రయపడతాడు. పాపికి దేవుని రాజ్యంలో స్థానం లేదు కాబట్టి పాపంలో ముంచి చంపడానికి వాడు తాపత్రయపడతాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మండుతున్న గుండంలో పాలు పొందేవారి జాబితా రాయబడింది. పిరికివారు, అవిశ్వాసులు, నరహంతకులు, ఆ జాబితా అంతా రాస్తూ వీరు మండుతున్న గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఆ పాతాల మందు అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. చావు అంటే ఒక్క నిమిషంలో ప్రాణం పోతుంది. ఆ చావు వాడికి పెద్ద మ్యాటర్ కాదు. ఆ చావు మనకు కూడా పెద్ద లెక్క కాదు. చస్తే పోలేదా అనిపిస్తుంది. ఎందుకు? నిమిషంలో ప్రాణం పోయేది కదా. నిమిషంలో ప్రాణం పోయేదానికోసం వాక్యం మాట్లాడడంలా. ఎప్పటికీ ఆత్మ చావదు, ఎప్పటికీ అగ్ని ఆరదు. నిత్య జీవము, నిత్య నరకము. నీతిమంతుల పునరుద్ధానము, అట్లాగే అనీతిమంతుల పునరుద్ధానం. జీవ పునరుద్ధానము, మరణ పునరుద్ధానము. ఆత్మ ఎక్కడికి చేరుకోవాలన్నది వాక్యం చాలా స్పష్టంగా చూపిస్తూ ఉండగా, మనం జీవంలోకి వెళ్ళకూడదు, నిత్య మరణంలోకి, 2వ మరణంలోకి వెళ్ళాలి. అది వాడి తాపత్రయం. ఒక్కవేళ మనం ఆయన వెంబడించకపోతే, మనం ఆయన హస్తాల్లో లేకపోతే, మనం ఆయన శిరసు కింద లేకపోతే, ఆయన సంరక్షణలో లేకపోతే, దారి తప్పి తిరిగే గొర్రెలమైతే, ఆదివారం మాత్రమే ఆచార భక్తి చేసేవారమైతే, లోకంలోనూ దేవుళ్ళోనూ ఉండాలని తాపత్రయపడతా ఉంటే, నులివెచ్చిన క్రైస్తవులమైతే, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, కౌగులించుకుంటాను అనలేదు, నా నోట ఉమ్మేస్తాను అన్నాడు. ఉమ్మేస్తానన్న మాట వామిట్ అని రాయబడింది. కక్కేస్తాను అన్నాడు. గట్టిగా పట్టుకుంటాను, నా కౌగిట్లో పట్టుకుంటాను, నా హస్తాల్లో కాచి కాపాడుతాను, నా రెక్కల కింద కాచి కాపాడుతాను. అబ్బాయి అలా చెప్పట్లా, ఉమ్మేస్తాను అన్నాడు. నులివెచ్చని క్రైస్తవ్యం, వేషధారి క్రైస్తవ్యం. ఆయన ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ, మారు మనసు పొందు, లేకపోతే దీపస్తంభం తీసేస్తాను అన్నాడు. ఎపితి సంఘంతో మాట్లాడుతూ, ఏంటి మారు మనసు పొందాలంటే మొదటి ప్రేమ లేదు, చల్లారిపోయింది ప్రేమ. ఆ మొదటి ప్రేమ లేదు, మొదటి ప్రేమను మించి కడపటి ప్రేమ బాగుండాలి. కాని ప్రారంభంలో ఉన్న ప్రేమ సంవత్సరాలు గతించేసరికి చల్లారిపోయింది, అట్టడుకొచ్చింది, నాకు నాకు చికాకు వేస్తుంది, మారుతావా మారు, లేకపోతే దీపస్తంభం తీసేస్తాను అంటున్నాడు ఆయన. ప్రభునంద ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు, మరణాన్ని జయించినవాడు, ఆయన ఎందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అది మన ముందున్న గంభీరమైన వాగ్దానాలు. మన ముందు సాతాను మరణ దూతలా కనబడుతున్నాడు, మరణం యొక్క బలం కలిగిన వాడు కనబడుతున్నాడు, మరణాన్ని చూపించి బెదిరించేవాళ్ళ కనబడుతున్నాడు. కాబట్టి మరణం కోసం భయపడి వాడు చెప్పిన తప్పులు, వాడు చెప్పిన పాపాలు చేయడానికి ఎగబడతా ఉన్నారు లోకం. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆ పునరుద్ధానంలోకి తీసుకొస్తున్నాడు. మరో జీవితం అర్థమైతే, నిత్య జీవం అర్థమైతే, మేము ఉద్యోగాల్లో మాకు ఖాళీ లేదండి, మేము చాలా బిజీగా ఉన్నామండి అని మనం మనం మోసం చేసుకోలేం. ఇదేదో ఆప్షన్ కాదు, నేను చేస్తే నరకానికి పోకూడదు, అది ఎంతో సీరియస్గా తీసుకోవాల్సిన జాగ్రత్త. నేను ఏది ఏమైనా పునరుద్ధానంలో ఉండాలి, ఏది ఏమైనా నా పేరు జీవగ్రంథంలో ఉండాలి, ఏది ఏమైనా నేను నా ప్రభుతో ఉండాలి. దానికి భూమి మీద వాడు ఎన్ని శోధన తీసుకొచ్చినా నేను ఆయన స్వరం వింటాను, ఆయన వెంబడిస్తాను, ఆయన చేతుల్లో ఉంటాను, ఆయన పరిధి దాటి నేను బయట తిరగను, సంసోను. ఆయన ఆధీనం నుంచి బయటకు వెళ్తున్నాడు సొలొమోను, ఆయన ఆధీనం నుంచి బయటకు వెళ్తున్నాడు. ఏమైంది వాళ్ళ జీవితాలు? కష్టత్వం. కాబట్టి సాతానికి మరణం మీద అధికారం ఉందంటే ఉంది అని బైబిల్ చెప్తుంది, ఉంది అని బైబిల్ చెప్తుంది. మనం యేసుక్రీస్తు ప్రభు జీవాధిపతి అధికారంలో ఉన్నామా, వాడికి మన మీద అధికారం ఉండదు, వాడు ఆయన దగ్గర పర్మిషన్ అడగాలి. యోబుని అడిగాడు కదా, యోబు విషయంలో దేవుడు అన్నాడు కదా అతని ప్రాణం తీయొద్దని. ఏమి యోబు దగ్గరికి వెళ్ళి సాతాను యోగు ప్రాణం తీసే అధికారం నాకు ఇమ్మని అడగలా. అందరూ ప్రాణాలు దేనికి అధికారం ఉంది? దేవుడు అన్నాడు ప్రాణం తీయొద్దు, అతని ప్రాణం మీద అధికారం లేదని. ఆ మాట దేవుడు అనకపోతే యోగు ప్రాణం తీయడానికి ఒక అధికారం నాచురల్ గా ఉంది, ప్రత్యేకంగా దేవుడైన శాంక్షన్ ఇవ్వాల్సిన పనిలా. మరణం యొక్క బలం గలవాడు వాడు. దేవుడు ప్రాణం ముట్టొద్దు అన్నాడు కాబట్టి ఆగాడు, లేకపోతే యోగు పిల్లల ప్రాణం తీసినోడు యోగు ప్రాణం తీయడం ఒక లెక్క. భక్తులు ఎవరు కూడా మా ప్రాణాలు కాపాడుకోవడానికి భక్తి చేయలా. మేము దేవుని కలుసుకోవాలి, దేవుడికి దూరం కాకూడదు. నేనంటాను అపోస్తులందరూ చావడానికి ఎగబడ్డారు ఒకరి తర్వాత ఒకరు. యోహాను ఎంతకాలం బతికాడు? 30 సంవత్సరాలు. అదేంటి దేవుడు కాపాడాలిగా? అది ఈ బైబిల్ అలా చెప్పదు. దేవుడికి దూరంగా ఉండడం దేవుడు కాపాడడం కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళటం దేవుడు కాపాడడం. యోహాను త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, యేసయ్య త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, స్టెఫను త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు, యాకోబు త్వరగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు మరణ భయాన్ని జయించారు. నాన్న కలుసుకోవడానికి భయం దేనికి? సొంతింటికి వెళ్ళడానికి భయం దేనికి? నిశ్చత్వంలోకి వెళ్ళడానికి భయం దేనికి? పౌరస్థితి ఎక్కడుందో అక్కడికి వెళ్ళడానికి భయం దేనికి? దాన్ని కోల్పోతానేమో అని భయపడాలి, ఆయన్ని కలుసుకోలేమో అని భయపడాలి, నా పేరు జీవగ్రంథంలో ఉండదేమో అని భయపడాలి, ఆయన నన్ను చూసి నీ హూ ఆర్ యు అని నా ముఖం మీద తలుపు కొడతాడేమో అని భయపడాలి, బుద్ధి లేని కన్యకలా విడవబడతానేమో అని భయపడాలి. దేనికి భయపడాలి? ఆయనకు దూరం అయిపోతానని భయపడాలి తప్ప ఆయనకి దగ్గరికి వెళ్ళడానికి భయం దేనికి? లుకాసు వార్తలో ఒక మాట జ్ఞాపకం చేయడానికి ఆశపడతా ఉన్నాను. లుకాసు వార్త 17వ అధ్యాయం. లుకాసు వార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 17వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం కొన్ని వాక్యాలు చదవాలి. నోవాహు కాలపు ప్రజల జీవితం కోసం రాయబడింది, లోతు దినాల్లో ఉన్న జనుల జీవితం కోసం రాయబడింది. ఎట్లా జీవిస్తున్నారు? నోవాహ దినాల్లో జరిగినట్టు మనుషు కుమారుని దినాల్లోనూ జరుగును. నోవాహు
వాడలోకి వెళ్లిన దినము వరకు జనులు తినుచూ త్రాగుచు పెండ్లాడుచూ పెండ్లకి ఏపడుచూ ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేశాను. ఎవరు చంపారు? సాతానా. నేనంటాను దేవుడు చంపాడు. ఇస్రాయేల్ని అరణ్యంలో చంపింది ఎవరు? సాతానా కాదు, దేవుడు సంహరించాడని బైబిల్ చెప్తుంది. అరణ్యంలో పాతేశాడు, అగ్నిగంధకాలు కురిపించి కాల్చేశాడు, జల సమాధి చేశాడు. దేవుడికి చంపడం చేత కదా? దేవుని వాక్యం అట్లా చెప్పట్లా? జీవము మరణము రెండు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మనం నచ్చని జీవితం, ఆయన చేతిలో ఉన్న జీవితం కాదు ఇది. ఎట్లా ఉన్నారు? తినడం తాగడం, తినడం తాగడం. దేనికోసం తింటున్నారు? దేనికోసం తాగుతున్నారు? దేనికోసం బతుకుతున్నారు? జీవితం ఏమైనా అర్థమైందా? పర్పస్ ఏమైనా అర్థమైందా? లేదు. పెళ్లిళ్ళు, విందులు, వినోదాలు, అది నోవా జలకాల జల నోవాహకాల ప్రజల జీవన విధానం. దేవుడికి నచ్చలా, ముంచేశాడు. 28వ వచనం, లోతు దినాల్లో జరిగినట్లును జరుగును, జనులు తినుచు త్రాగుచు. అక్కడ తాగలా, వీళ్ళు సంపాదించడం నేర్చుకున్నారు. కొనుచు అమ్ముచు, కొనటం అమ్మకం స్టార్ట్ అయింది. చాలా బిజీ కొనడంలో అమ్మడంలో. అక్కడ తాగలా, నారు నాటుచు, ఇల్లు కట్టుచు. చాలా గ్రో అయ్యారు. డెవలప్మెంట్, డెవలప్మెంట్. ఏమన్నా దేవుడికి నచ్చిందా? నచ్చలా. 29వ వచనం, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుంచి అగ్నిగంధకాలు కురిసి వారందరిని నాశనం చేశాను. ఆ ప్రకారమే మనుషు కుమారుడు ప్రత్యక్షం మగు దినమున జరుగును. అట్లాగే దేవుని ఉగ్రత దినం అట్లానే ఉంటుంది. సాతానికి దేవుడు మరణం మీద బలమివ్వడు, అధికారం ఇవ్వడని మనం మాట్లాడుతున్నాం. గాని సాతాను చంపడం కాదు, దేవుడు చంపుతానంటున్నాడు, దేవుడు ముంచుతానంటున్నాడు, దేవుడు తగలబెడతానంటున్నాడు. నరకం ఎవరు చేశారు? ఆయనే. ఎవరి కోసం చేశాడు? ఎవరి కోసం చేశాడు? దెయ్యాల కోసం చేశాడు, దెయ్యాలను వెంబడిస్తున్న వాళ్ళ కోసం చేశాడు. కాబట్టి వాక్య పలుగులో మనల్ని మనం అర్థం చేసుకోవడం ఎంతైనా మంచిది. లుకాసువార్త 12వ అధ్యాయము 5వ వచనం, లుకాసువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు, నా స్నేహితులైన మీతో చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడుకుడి. ఫిజికల్ డెత్ అది మ్యాటరే కాదు, దానికి అంత టెన్షన్ అక్కర్లా. 5, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును, చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. అది మనల్ని సాతాను చంపాల్సిన పనిలా, దేవుడు చంపుతాడట. సాతాను చంపుదామని ట్రై చేస్తే దేవుడు కాపాడతాడు, గాని దేవుడైనా కాపాడతాడు. గాని దేవుడు చంపాలనుకుంటే ఎవరు కాపాడాలి? ఎవరు తప్పించాలి? కారణం ఏంటి? అర్థం పర్థం లేని జీవిత విధానం. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు, ఎందుకు సంపాదిస్తున్నామో తెలియదు, ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నామో తెలియదు, ఎందుకు కూడబెడుతున్నామో తెలియదు, రేపు చస్తే సంపాదించిన ఆస్తులు ఎవరు పాలవుతాయో కూడా తెలియదు, ఎవరు పాలవుతాయో కూడా తెలియదు. దయచేసి అర్థం చేసుకుందాం. ఇక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేసింది, ముగిస్తాను. లుకాసువార్త 18వ అధ్యాయం, లుకాసువార్త 18వ అధ్యాయము 31వ వచనం, ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఎంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవటకు దిగకూడదు, అలాగే పొలంలో ఉండేవాడు తిరిగి రాకూడదు. లోతు బారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? ఎందుకు? ఎంత ఆశ ఉందో ఇంటి మీద, ఎంత ఆశ ఉందో వస్తువుల మీద, బంగారం మీద, పట్టు చీరల మీద. దానికి మన పెద్ద ట్యాగ్ ఒకటి ఏంటది? బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, గాడ్ బ్లెస్డ్ మై ఫ్యామిలీ, దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్, గ్రేస్, కృప. కృప ఎంత కృపో! ఏమైంది కృప? ఏం రాయబడింది అక్కడ? 33వ వచనం, లోతు భార్యను 32 జ్ఞాపకం చేసుకున్నది, జ్ఞాపకం చేసుకున్నాడు అన్నాడు. ఉప్పు స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, ప్రాణాలు పోగొట్టుకుంది. ఆయన అంటున్నాడు 33వ వచనం, తన ప్రాణంను రక్షించుకుని గోరువాడు
దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని సజీవంగా కాపాడుకును. మార్కు సువార్త 8:36 దాన్ని పోగొట్టుకునేవాడు దేనికోసం? నా నిమిత్తము, సువార్త నిమిత్తం దాన్ని పోగొట్టుకునేవాడు. పిల్లల కోసం, భార్య కోసం, జీవిత లక్ష్యాల కోసం ప్రాణాలు పోగొట్టుకోవటం, అది సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. సరైన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సృష్టికర్త కొరకు పోగొట్టుకోవటం. అయ్యా, నువ్విచ్చింది నీ కోసమే, నువ్విచ్చిన జ్ఞానం నీ కోసమే, నువ్విచ్చిన బలం నీ కోసమే, నువ్విచ్చిన ఈ అంతస్తు, హోదా, తెలివితేటలు నీ కోసమే. దేవార్పితం, దాన్ని సజీవ యాగముగా సమర్పితం అనికవటం, నా నిమిత్తం సువార్త నిమిత్తం పోగొట్టుకోవటం. నాకు తెలీదు, జీవితంలో సంవత్సరాలు వెళ్ళిపోతా ఉంటే వెనక్కి తిరిగి చూస్తే ఆ సంవత్సర కాలాన్ని దేవుడికి నచ్చేటట్లుగా మనం గడిపామా, దేవుడికి నచ్చని రీతిలో మనం గడిపామా, వెనకాల కూడబెట్టుకుంది దేవుడు మెచ్చేదేనా, దేవుడు అసహించుకునేదేనా, అట్లాగే ఇన్వెస్ట్ చేస్తున్నావా? ఇది రైట్ ఇన్వెస్ట్మెంట్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్. మనం శరీర సంబంధమా, ఆత్మ సంబంధమా? పునరుద్ధానం గురించిన గురి కలిగి పరిగెడుతున్నామా? పునరుద్ధానం మర్చిపోయి ఈ జీవితం కోసం పరిగెడుతున్నాం. మన ముందున్న ప్రశ్న అది, మన ముందున్న ప్రశ్న అది. 34 మరొక మాట రాయబడింది, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనుపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందురు, ఒకతే కొనుపోబడును, ఒకతే విడిచిపెట్టబడునని బడునను. ఒకరుంటారు, ఒకరు పోతారు. నా ప్రశ్న, మనతో పాటు కలిసి ప్రయాణం చేసిన భార్య, మనల్ని కని పెంచి పెద్ద చేసిన అమ్మ నాన్న, మనల్ని గుండెల మీద ఎత్తుకొని ఆడించిన ఆ అమ్మమ్మ తాతయ్య, ఏరియా ఎక్కడున్నారు? వాళ్ళు కొనుపోబడ్డారు, మనం విడిచిపెట్టబడ్డాం. మన ముందు మన స్నేహితులు, మన ముందు మన కల్లార ఉన్నవాళ్ళు కొనుపోబడుతున్నారు, మనం విడిచిపెట్టబడుతున్నాము. ర్యాప్చర్ అంటే ప్రత్యేకంగా ఏదో జరుగుతుంది నేను అనుకోను, గాని మన కళ్ళ ముందు ర్యాప్చర్ జరుగుతూ ఉంది. మన కళ్ళ ముందు మనుషులు అదృశ్యమవుతా ఉన్నారు. భక్తి పరులు, విశ్వాసాన్ని కాపాడుకున్న వాళ్ళు. లోకస్తుల కోసం నేను మాట్లాడడం, లోకస్తుల కోసం ఆలోచించడం మీకు అర్థమవుతుంది. ఎక్కడ పోయారు? మన కళ్ళ ముందు కొనుపోబడుతున్నారు. ఏమర్థం కావాలి? దేవుడు వాళ్ళని తీసుకున్నాడు, వాళ్ళ జీవితం నచ్చింది. దేవుడు నన్ను తీసుకోలేదు, నాకు ఇంకా పని మిగులుంది. అవిశ్వాసుల విషయంలో దేవుడు వాళ్ళ జీవితాన్ని పులిస్టా పెట్టాడు, భూమికి బరువు అనుకున్నాడు. ఈ చెట్టు వల్ల నేల సారం ఎలా వ్యర్థమైపోవాలనుకున్నాడు, అసహించుకున్నాడు, తీసేసుకున్నాడు పనికిరాని జీవితాన్ని. కానీ నేను పనికి వస్తాను, నేను ఆయన కొరకు ఏమైనా చేస్తానని చెప్పి నా మీద నమ్మకంతో నన్ను ఉంచాడు. ఒకరు విడిచిపెట్టబడుతున్నారు, ఒకరు కొనుపోబడుతున్నారు. కళ్ళ ముందు వాళ్ళ ఫోటోలు మనతో ఏం మాట్లాడుతున్నాయి? మన ముందు అదృశ్యమైపోయిన వాళ్ళు మనతో ఏం మాట్లాడుతున్నారు? సత్యం ఏంటంటే మనం వెళ్ళాలి, సిద్ధపడి వెళ్ళాలి. మనం వెళ్ళాలి చిరు మందహాసంతో వెళ్ళాలి. ప్రభువు ముందు నిలబడి సిగ్గుపడే ముఖంతో కాదు, పౌల్లాంటి నిశ్చేతతో, నేను విశ్వాసం కాపాడుకున్నాను, నా పరువు కడముట్టించాను, ఇక మీద నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది. అది ఆయనకున్న కన్విక్షన్. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు కళ్ళ ముందు చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. మనం విడిచిపెట్టబడతా ఉన్నాము. ఏ రోజు మనం ఉంటుందో తెలీదు, ఏ రోజు మనం పిలుస్తాడో తెలీదు, ఎట్లా సిద్ధపడుతున్నాం, అని వాక్యం మనం ప్రశ్నిస్తూ ఉండగా మనం సమాధానం చెప్పుకోవటం మన ఆత్మీయ జీవితానికి ఎంత అయినా మంచిదని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనం ఎట్లా ఉన్నామో ఆలోచిద్దాం. అందుకొరకే పోలీసులు 24 గంటలు ఉద్యోగం ఖాళీ లేదు. మాకేం సమ్మర్ హాలిడేస్ లేవు, సెకండ్ సాటర్డే హాలిడే కాదు. ఎండ వస్తే, వాన వచ్చిన సెలవు వచ్చే పరిస్థితులు కావు. 24 అవర్స్ ఆన్ డ్యూటీ, 24/7 ఏం చేద్దాం?
చిన్న జీవితం కోసం ఎంత కష్టపడతా ఉంటే నిత్యత్వం కోసం ఎంత కష్టపడాలి.
ఆత్మలందు వాంచలేక సోమరులై కాలము వ్యర్థపరచువరానాడు చింతతోడనింతురు వ్యర్థపరచువరానాడు చింతతోడనింతురు ఒక్క శాఖనైనా నేను రక్షింపకాయసువా ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా.
ప్రభు ఎప్పుడు పిలుస్తారో తెలియదు, మనం సిద్ధపడదాం. పునరుద్ధారణ ప్రభు సంతోషంగా ఆయన ఆ చివరి మాట యోహాను సువార్త 17:4 చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని తండ్రి లోకం పుట్టకముందు ఏ మహిమ నీ వద్ద నాకుందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు. చాలా కాలం వ్యర్థంగా వెళ్ళిపోయింది, కొంచెం కాలం మన ముందుంది, వెనక్కి తిరిగి చూడకుండా ఒళ్ళు దాచుకోకుండా ఆయన కోసం ప్రాణం పెడదాం. తన ప్రాణాన్ని కాపాడుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం స్వార్థ నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు. ప్రాణం అంటే ఆరోగ్యం, బలము, జ్ఞానం, ఆయుష్కాలం దేవుడు మనకిచ్చాడు. ఆయన మహిమార్థమే వాడదాం. అటు కృప ఏలూరు టీచర్ల సహవాసానికి మనందరికీ ప్రభు అనుగ్రహించి వాడుకును గాక. ఆమేన్.